ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇందులో 17 మరియు 18 శ్లోకాల గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. 17 శ్లోకానికి తాత్పర్యము భాష్యం లేదు, కాబట్టి 18 శ్లోకం బోర్డు మీద రాయబడింది, కాబట్టి 18 శ్లోకం మనందరం కలిసి చదువుతాం. దానికంటే ముందుగా నేను 17 శ్లోకాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. శ్రద్ధయా పరయా తప్తం తపస్త త్రివిధం నరై అఫలకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. భౌతిక లాభములను కోరకుండా భగవానుని కొరకే మాత్రమే నియుక్తులైన వారిచే అత్యున్నత శ్రద్ధతో చేయబడు 3 విధములైన తపస్సు సాత్వికము అనబడును. 18 శ్లోకం. దీనికి తాత్పర్యం మరియు భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా, ఇతరుల నుండి గౌరవమును సన్మానమును పూజను పొందుట కొరకు గర్వముతో చేయబడు తపస్సు రజోగుణమునకు సంబంధించినది. అది స్థిరము గాని శాశ్వతము గాని కాదు. భాష్యం. ఒక్కొక్కప్పుడు ప్రజలను ఆకర్షించుటకును ఇతరుల నుండి పూజా గౌరవ సన్మానములను పొందుటకు తపోనిష్టలు చేయబడుచుండును. రజోగుణముతో కూడిన వారు తమకంటే తక్కువ వారు తమ్ము పూజించుటకు ఏర్పాట్లు చేసి వారు తమ పాదములను కడిగి ధనము సమర్పించినట్లు చేయుదురు. కృత్రిమముగా ఒనరింపబడిన అట్టి తపస్సులు రజోగుణమునకు సంబంధించినవిగా భావింపబడును. వాని ఫలితములు తాత్కాలికములు, అవి కొంతవరకు సాగవచ్చును కాని శాశ్వతములు కావు. ఓం అజ్ఞానాతిమిరాందస్యా జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేనా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం, యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. సత్కారమాన పూజార్థం తపోదంభేవ చైవ యత్ క్రియతే తదహం ప్రోక్త రాజసం చలమధ్రువం. మరి క్రిందటి వారం వరకు మనం 3 రకాలైనటువంటి తపస్సుల గురించి చర్చ చేశాం. శారీరకంగా చేసేటువంటి తపస్సు, మాటల ద్వారా చేసేటువంటి తపస్సు ఎలా ఉంటుంది, తర్వాత మనస్సుతో చేసేటువంటి తపస్సు ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ దీని తర్వాత ఈ 3 రకాలైనటువంటి తపస్సులు చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు, ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు వాళ్ళకి వెనక మనస్సులో ఒక భావన అనేటువంటిది ఉంటుంది, ఎందుకోసం చేయాలనేటువంటి భావన అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఫలితాన్ని ఆశించకుండా చేసేవాళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఏదైనా చేస్తే మనం దాని గురించి మనం ఆలోచన చేస్తాం, ఎందుకు చేస్తున్నాం, ఫలానా దాని గురించి చేస్తున్నాం, ఫలానా ఫలితాన్ని ఆశించి చేస్తాం. అయితే ఇక్కడ కృష్ణుడు 17-18 శ్లోకాల్లో సత్వగుణంతో ఏ రకంగా ఈ యొక్క పనుల్ని ఈ యొక్క తపస్సుల్ని చేస్తారు, సత్వగుణంతో చేసేటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు, అంటే తాను తపస్సు చేసేటప్పుడు అతను ఎలా ఆలోచిస్తాడు సత్వగుణంతో ఉండేటువంటి వాడు, అదే రజోగుణంతో ఉండేటువంటి వాడు ఏదైనా తపస్సు చేస్తే అతడు ఎలా ఆలోచిస్తాడు, అలాగే తమో గుణంలో ఉండేటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అయితే మనం సత్వ మరియు రజోగుణాల గురించి ఈరోజు శ్లోకంలో 2 ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఎలా ఆలోచిస్తాడనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇక్కడ 17 శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు, శ్రద్ధయా పరయా తప్తం తపస్త త్రివిధం నరై అఫల కాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఇక్కడ ఏమంటున్నాడు, భౌతిక లాభములను కోరకుండా భగవానుని కొరకు మాత్రమే నియుక్తులైన వారిచే అత్యున్నత శ్రద్ధతో చేయబడు 3 విధములైన తపస్సు సాత్వికము అనబడును. అంటే ఏదైనా తపస్సుని మనం సాత్వికమా రాజసికమా లేదా తామసికమా అని గుర్తించాలంటే ఈ లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు ఉండాలి? సాత్వికమైనటువంటి తపస్సుకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటంటే ఆ లక్షణాలు, భౌతిక లాభములను కోరకుండా. మనం ఇప్పుడు అనుకుంటూనే ఉన్నాం, ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే మనకి ఫలాంది వస్తుంది కాబట్టి చేయాలనేటువంటి తపన మనకి ఉంటుంది. అది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. ఉదాహరణలు మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఎంతో కష్టాలు ఉణర్చుకుని పిల్లల్ని పెంచడం జరుగుతుంది. పిల్లల్ని పెంచడం అంత సులభమైనటువంటి విషయం కాదు. ఈ రోజుల్లో పిల్లలను పెంచడం సులభమే, ఎందుకనంటే వాళ్ళు చేయాల్సిందల్లా ఏమిటంటే ఒక నర్సరీ కప్ప చెప్పేసి వాళ్ళ వర్క్కు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ క్రితంలో పూర్వకాలంలో పిల్లల్ని పెంచడానికి చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళు. భర్త కనుక బయటకు వెళ్లి తను పనిచేస్తే భార్య ఇంట్లో ఉండేటువంటి పనులన్నీ కూడా చక్కగా చూసుకుని పిల్లల్ని కూడా చూసుకునేటువంటిది. ఇప్పుడు మనం లైఫ్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది కాబట్టి అందరూ కూడాను దూసుకుపోతూ ఉన్నారు. ఎక్కడికి దూసుకుపోతున్నారో తెలియదు. కాబట్టి పిల్లల్ని విడిచిపెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిల్లలు చెడిపోతున్నారు. ఏదో పెంచడం, మాట వరుసకు పెంచడం జరుగుతుంది. ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి తిండి, వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, వాళ్ళకి కావాల్సినటువంటి చదువు మనం చెప్పించేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళలో ఏ రకమైనటువంటి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా లేదా అనేటువంటిది మనం చూడట్లేదు. వాళ్ళలో మంచి గుణాలు వస్తున్నాయా లేవా, చెడ్డ గుణాలు కనుక వస్తున్నట్లయితే వాటిని ఏ రకంగా మనం వాటిని ఆపు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించకుండా మన పనుల్లో మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇది ఒక రకంగా తపస్సే కాదు. కానీ మామూలుగా పిల్లల్ని పెంచాలంటే చాలా తపస్సు. ఎందుకు? చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు తీసుకోవాలి ఆ పిల్లల కోసం. చిన్నప్పుడు పిల్లల్ని కనుక ఒళ్ళు ఎత్తుకుంటే నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు పోషిస్తారు. దాన్నేమో మనం క్లీన్ చేయాలి, స్నానం చేయాలి, వాళ్ళకి స్నానం చేయించాలి. పిల్లలు తినరు, వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి కథలు చెప్పి పిల్లలకి తినిపించాలి. ఇవన్నీ ఎవరు అనవసరంగా ఎవరు పట్టుకుంటారు, ఇవన్నీ ఎవరు చేస్తారు? అయితే మనకి కొంత ప్రతిఫలాన్ని ఆపేక్షించి మనం చేస్తూ ఉంటాం. కొంతమంది ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా బాధ్యత అని చెప్పేసి చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు, భగవంతుడి దయ వల్ల పిల్లలు నాకు కలిగారు, పిల్లల్ని మంచి మార్గంలో పెంచడం నా యొక్క బాధ్యత కాబట్టి నేను వీళ్ళని మంచి మార్గంలో పెంచుతాను అని చెప్పేసి వాళ్ళకి పెంచడం జరుగుతుంది. మరికొంతమంది ఎలా పెంచుతారు? వీళ్ళు బాగా మంచిగా పెంచితే పెద్దయ్యాక బాగా డబ్బు వస్తుంది, నేను ముసలైపోతే అప్పుడు నన్ను చక్కగా వీడు చూసుకుంటాడు అని పెంచుతాం. కానీ అది కాస్త తుస్సుమంటుంది. వాడు అమెరికా వెళ్ళిపోతాడు, మనం ఎక్కడే ఉండిపోతాం. అక్కడి నుంచి మనకు ఒక టెలిగ్రామ్ వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడ కానీ అక్కడి నుంచి ఇక్కడ కానీ ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఈ రకంగా కొంతమంది ప్రతిఫల ఆపేక్షతో చేస్తారు, కొంతమంది డ్యూటీ బౌండెడ్ అని చేస్తారు, బాధ్యతాయుతంగా చేస్తారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? భౌతిక లాభములను కోరకుండా, అంటే సాత్వికమైనటువంటి తపస్సు అంటే డ్యూటీ కూడా కాదు, ఇంకా కాస్త పైకి ఎదగాలంట. అదేమిటి? భౌతిక లాభాలని కోరకుండా. మరి ఏ లాభం కోరి? భగవానుని కొరకు మాత్రమే. అంటే తపస్సు ఏదైనా చేశాము అని అంటే ఎవరికోసం చేయాలి, ఆ ఫలితం ఎవరికి వెళ్ళాలి అని అంటే భగవంతుడికి వెళ్ళాలి. అంతేగాని నాకు ఫలాంది వస్తుంది, ఫలాంది వస్తుంది, ఫలాంది వస్తుంది అనేసి మనం చేయకూడదు. ఇప్పుడు మనం కూడా చాలా మంది తపస్సు చేస్తూ ఉంటాం. ఎలాంటి రకాల తపస్సులు చేస్తూ ఉంటాం? ఒక్కొక్కసారి ఏకాదశి వస్తే మనం ఏకాదశి రోజు మనం ఫాస్టింగ్ ఉంటాం, ఉపవాసం ఉంటాం. కొంతమంది ఏ రకంగా చేయ ఉపవాసం, కాస్త నాకు ఒళ్ళు ఎక్కువైపోయింది, ఈ రకంగానైనా పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది, కాస్త డైటింగ్ కూడా అవుతుంది కాబట్టి నేను ప్రతి ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేస్తాను. సాత్వికంగా చేసినట్టు కాదు. సాత్వికంగా చేయడం అంటే ఏంటి? నేను ఏకాదశి ఎందుకు పాటిస్తున్నాను అని అంటే దీనివల్ల భగవంతుణ్ణి, భగవంతుడి చెప్పినటువంటి మార్గంలో ముందుకెళ్ళడానికి ఇంకా ప్రయత్నించడం కోసం నేను ఏకాదశి పాటిస్తున్నాను. దీనివల్ల నాకు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి లభిస్తుంది, కృష్ణుడికి ఇంకా నేను బాగా సేవ చేయవచ్చు అనేటువంటి భావనతో ఎవరైతే ఏకాదశి చేస్తారో వాళ్ళు సత్వగుణంలో చేస్తున్నట్టు లెక్క. అలా కాకుండా నాకు ఏకాదశి చేసినట్లయితే పుణ్యం వస్తుంది, పుణ్యం ద్వారా నేను స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని కొంతమంది చేస్తూ ఉంటారు. శివరాత్రి చాలా మంది చేస్తుంటారు, నైట్ అంతా ఉపవాసం ఉంటామని. నైట్ అంతా ఉపవాసం ఉంటారు, రాత్రి అంతా కూడా టీవీ చూస్తారు. అవి కూడా ఇంతకు ముందు వచ్చే సినిమాలు వేరు, ఇప్పుడు వచ్చే సినిమాలు వేరు, మారిపోయినాయి. ఇంతకుముందు భక్తి ప్రధానమైనటువంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు స్టార్సే అన్ని. కాబట్టి మన ఉపవాసం అంతా కూడా పోయే విలువ లేదు దానికి. ఈ రకంగా మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాం, ఈ రకంగా తపస్సులు చేస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కి, స్వామి నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, లేదా మెట్లెక్కి మరీ వస్తానని చెప్తాం. ఎవరి కోసం మెట్లెక్కి వస్తావు? నా కూతురికి పెళ్లి కాలేదు, అందుకోసమే మెట్లెక్కి వస్తాను. అంటే తపస్సు చేస్తున్నావు కానీ కృష్ణుడి కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. నాకేదో ప్రాబ్లం ఉంది కాబట్టి కొండ ఎక్కి వస్తే ఏంటి, ఫ్లైఓవర్లో వస్తే ఏంటి, బస్సులో వస్తే ఏంటి, కావలసింది నీకు ఆయన కోసం తపస్సు చేయట్లేదు. కాబట్టి సాత్వికమైనటువంటి తపస్సు అంటే కృష్ణుడి కోసం లేదా భగవంతుడి కోసం చేసేటువంటి తపస్సు. భగవత్ ప్రీత్యర్థం, భగవంతుణ్ణి ఆనందింప చేయడం కోసం, భగవంతుడు ఇచ్చినటువంటి సూచనలని తూచా తప్పకుండా పాటించడం కోసం గనక తపస్సు చేసినట్లయితే అది సాత్విక ప్రధానమైనటువంటి తపస్సు. అదే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, భౌతిక లాభములను కోరకుండా భగవాను కొరకు మాత్రమే నియుక్తులైన వారిచే అత్యున్నత శ్రద్ధతో. అది కూడాను ఎలా చేయకూడదు, శ్రద్ధ లేకుండా చేయకూడదంట. ఎలాగో దీంట్లో నాకు ఫలితం వచ్చేది లేదులే అని చెప్పేసి సీరియస్ గా కాకుండా మామూలుగా ఏదో చేసేద్దాం కదా అని చెప్పేసి చేసేయడం, అది సాత్వికమైనటువంటి తపస్సు కాదు. సాత్వికమైనటువంటి తపస్సు అంటే ఏమిటి, పూర్తిగా మన యొక్క మనస్సు దాని మీద కేంద్రీకరించాలి, దాని నుంచి ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి ఫలితాన్ని ఆశించకూడదు, దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి. ఈ మూడు ఉంటేనే దాన్ని సాత్వికమైనటువంటి తపస్సు అంటారు. ఉదాహరణకి అంబరీష్ మహారాజు ఉన్నారు. అంబరీష్ మహారాజు ఆయన ఏకాదశి వ్రతం ఆయన కూడా పాటిస్తున్నారు. కానీ ఆయన ఏకాదశి వ్రతం పాటించడానికి కారణం ఏమిటి అని అంటే భగవంతుణ్ణి ఆనందింపచేయడం కోసం. ఆయన ఆల్రెడీ ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, భక్తిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయనకు అసలు ఏకాదశి పాటించాల్సినటువంటి పనే లేదు, అయినప్పటికీ కూడా ఆయన ఏకాదశి పాటిస్తారు. అంత గొప్ప రాజు, అంత గొప్ప భక్తుడు అయినప్పటికీ కూడా, ఆయన ఎంత గొప్ప భక్తుడు అని అంటే ఆయనకు ఉండేటువంటి ప్రతి అవయవాన్ని కూడా భగవత్ సేవలో లగ్నం చేశాడు ఆయన. సవై మనఃకృష్ణ పదారవిందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌర్ హరేర్ మందిర మార్జనాదిశో శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుంద లింగాలయ దర్శనే దశౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం ఘానంచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్య రసనాం తదర్పితే పాదౌ హరేర్ క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాస్యేన తు కామ కామేయ యథోత్తమ శ్లోక జనాశ్రయారతిహి. అంటే తనకుండేటువంటి అంగాలన్నింటినీ కూడాను, ఒక్కొక్క అంగాన్ని ఇప్పుడు చెప్పినటువంటి పద్యాల్లో ఒక్కొక్క అంగాన్ని ఏ రకంగా ఆయన భగవంతుడి యొక్క సేవలో లగ్నం చేశాడనేటువంటిది చెప్తున్నారు. మనస్సుని భగవంతుడి యొక్క పాదారవిందాల మీద కేంద్రీకృతం చేశారు. చేతుల్ని భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించారు. తన యొక్క చెవుల్ని భగవత్ కథను మాత్రమే వినడానికి ఉపయోగించారు. ఇన్ని రకాలుగా తన దగ్గర ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవలోనే ఉపయోగించారు. కానీ దాని నుంచి వారు ఏమీ కోరలేదు. నేను మందిరం మార్జనం చేస్తున్నాను కాబట్టి నాకు పలానంత కావాలి, పలానంత పుణ్యం కావాలని అని ఆయన ఎప్పుడు కూడా కోరలేదు. కేవలం భగవత్ ప్రీతి అర్థం. కాబట్టి దీన్ని ఏమంటారు, సత్వగుణ ప్రధానమైనటువంటిది. సాత్వికం పరిచక్షతే, ఇది సత్వగుణంతో కూడినటువంటి తపస్సు. అంటే మనకి నిజంగా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది కానీ చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఊహించలేనటువంటిది ఏమిటి అంటే, అరే ఈ ప్రపంచంలో ఎవరైనా పని చేస్తారా, రిజల్ట్ తీసుకోకుండా ఎవరైనా పని చేస్తారా? ఎవరు పని చేయరు, ఎవరు చేయరు. కొన్నిసార్లు భక్తులు కూడా వచ్చి నేను ఈ సేవ చేస్తాను ఆ సేవ చేస్తాను అంటూ ఉంటారు. కానీ స్లో స్లోగా వాళ్ళు చేసేటప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారు. వాళ్ళు వెనక్కుండేటువంటి మోటివ్స్ అన్ని వస్తాయి. సరే ఓకే, బిగినింగ్ లో ప్రతి ఒక్కరు కూడాను ఇలా చేయలేకపోవచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే అది సాత్వికమైనటువంటిది కాదు. అలాంటి సేవ లేదా అలాంటి తపస్సు సాత్వికమైనటువంటి తపస్సు కాదు. మనం ఎదగాలి, ఆ స్టేజ్ నుంచి ఇంకా పైకి ఎదగాలి. మనం ఉండేటువంటి స్టేజ్ ఈ 18వ శ్లోకం చెబుతుంది. ఏమిటది? సత్కారమాన పూజార్థం తపోదంభేవ చైవయత్. సత్కారమాన పూజార్థం అంటే ఇదందరూ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఇది. ఈ ప్రపంచంలో ఎన్నో సత్కారాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సినిమా యాక్టర్లకి ఎన్ని సన్మానాలు, ఒకటా రెండా? ఈరోజు చిత్తూరులో, రేపు నెల్లూరులో, ఇంకోటి ఏలూరులో, ఇలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి సత్కారాలు జరుగుతూ ఉంటాయి, డబ్బులు మాత్రం వాళ్ళే ఇస్తారు సత్కారానికి, వేరే వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టరు పాపులారిటీ కోసం. సత్కారమాన పూజార్థం తపోదంభేవ చైవయత్. ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమని రాస్తున్నారు, ఒక్కొక్కప్పుడు ప్రజలను ఆకర్షించుటకును, ఇతరుల నుండి పూజా గౌరవ సన్మానాలు పొందుటకును తపోనిష్ఠులు చేయబడుచుండును. పొలిటీషియన్స్ ఉన్నారు కదా, రాజకీయ నాయకులు, వాళ్ళు వెంటనే రోడ్డు మీద నిలబడిపోతారు లేదా కూర్చుండిపోతారు. నిమ్మరసం కావాలంటారు, మేమేమో తపస్సు చేస్తున్నాం, ఆహారం అంతా కూడా మానేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. నిరాహార దీక్ష చేస్తుంటారు. ఎవరి కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తున్నావు? మాటలు చెప్పేది మాత్రం ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నావు, కానీ యాక్చువల్ గా పాపులారిటీ నీకు కావాలి, ఫలానా నాయకుడి వల్ల ఫలానా ప్రాబ్లం సాల్వ్ అయింది అనేటువంటి పాపులారిటీ నీకు కావాలి, దాని ద్వారా రేపు ఓట్లు నీకు పడతాయి, నువ్వేమో ఎమ్మెల్యేవో లేకపోతే ఎంపీఓ అవుతావు లేకపోతే ఈ యొక్క రాజ్యాన్ని పాలించాలనేటువంటి అపేక్షతో. సో ఈ రకంగా ఎవరైతే తపోనిష్ఠలు చేస్తూ ఉంటారో వాళ్ళు రజోగుణం వల్ల, రజోగుణ ప్రధానమైనటువంటి తపోనిష్ఠులు అని శాస్త్రం చెబుతుంది. మరి మీ కొంతమంది సినిమా యాక్టర్లు కూడా తెలిసే ఉంటుంది, వాళ్ళు రుద్రాక్ష మాలలు వేసేసుకుంటారు, ఇలా పోస్టర్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యాగాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మొత్తం చేయాల్సిన వేదహ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఎవరి కోసం? మూర్ఖుల కోసం. యాక్చువల్ గా అలా చేసేటువంటి వాళ్ళు ఎవరిని ఆకర్షిస్తారంటే కేవలం మూర్ఖుల్ని ఆకర్షిస్తారు. సత్వగుణం ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా అలాంటి వారి చేత ఆకర్షింపబడలేరు. ఎందుకంటే చీటింగ్ క్లియర్ గా మనకు తెలుస్తుంది. రుద్రాక్షమాలు వేసుకున్నంత మాత్రాన ఎవడైనా గొప్ప భక్తుడైపోతాడా, లేకపోతే యజ్ఞంలో స్వాహ అనేమో నెయ్యి పోసేసినంత మాత్రాన ఎవడైనా గొప్ప భక్తుడైపోతాడా? కాదు. కాకపోతే ఫలానా అంత గొప్ప యాక్టరు, అంత గొప్ప డైరెక్టరు ఇలాంటి పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరికొంతమంది రక్తదానం అని చెప్పేసి, లేకపోతే నేత్ర శిబిరాలు అని చెప్పేసి ఒకటా రెండా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ వెనక మాత్రం మా ఫౌండేషను, ఈ ఫౌండేషను, అది అని చెప్పేసి ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, అది సరైనటువంటిది కాదు, అది రజోగుణమైనటువంటిది. తమాషగా ఒక డోనర్ గురించి చెప్పడం జరుగుతుంది ఎన్నోసార్లు. ఏమిటి అని అంటే, ఒక ఆయన వేసవి కాలంలో ఒక టెంపుల్ కి ఫ్యాన్ కొనిచ్చారంట. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది స్టోరీ. అయితే కొనిచ్చే ముందు కండిషన్ పెట్టాడు ఆయన. ఏంటి కండిషన్ అంటే, ఈ ఫ్యాన్ నేను ఇస్తాను కానీ ఎప్పుడైనా పెద్ద లెక్చర్ జరిగేటప్పుడు మధ్యలో ఒకసారి దాన్ని ఆపాలి అని అన్నాడు. అది కండిషన్. సరే, ఒక నిమిషం ఆపడానికి ఏం పెద్ద వింత ఏముంది అని చెప్పేసి ఆ డొనేషన్ తీసుకునే వాళ్ళు తీసేసుకున్నారు డొనేషన్. మీరు చెప్పినట్టే ఎప్పుడైనా పెద్ద పెద్ద గ్యాదరింగ్ ఉంటే ఒకసారి ఆపేస్తామండి, ఒక నిమిషం ఆపుతామండి అని. తర్వాత ఏమైంది అంటే, ఇలా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, ఫ్యాన్ ఏమో ఫ్యాన్ ఆన్ లో ఉంది, అందరూ కూడాను వేసవికాలం ఉక్కపోస్తూ ఉంది, సో ఫ్యాన్ బాగా తిరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఏమి తెలియట్లేదు. సడన్ గా ఒకసారి ఆఫ్ చేశారు ఫ్యాన్. ఆఫ్ చేస్తే అందరికీ కూడా ఉక్కపోస్తుంది, ఎందుకు సడన్ గా ఎందుకు ఫ్యాన్ ఆగిపోయింది, మనకు ఉక్కపోస్తుంది కదని పైకి ఇలా చూశారంట. మూడు రెక్కల్లో కూడా పేరు రాసేసుకున్నాడంట, దిస్ ఫ్యాన్ ఈజ్ డొనేటెడ్ బై సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. అంటే దానికోసం ఆయన ఫ్యాన్ డొనేట్ చేశాడంట. అంటే ఈ రకంగా మనం చాలాసార్లు డొనేషన్లు ఇస్తూ ఉంటాం, తపస్సులు చేస్తూ ఉంటాం, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం. కారణం ఏమిటి అని అంటే, మనకు దాని నుంచి ఫలితం అనేటువంటిది రావాలి కాబట్టి దానికోసం చేస్తూ ఉంటాం. కానీ శాస్త్రం ఏముంటుంది, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది దంభ. దంభ అనంటే ఆడంబరముతో, దంభేవచ ఆడంబరంతో. ఆడంబరం అనంటే వేరే వాళ్ళకి చూపించుకోవాలి అనేటువంటి భావనతో చేసేటువంటిది తపస్సు కాదు, అది ఎప్పటికీ కూడా తపస్సు అవ్వదు. ఇంకా శాస్త్రం ఏముంటుంది, మన కృష్ణ ఏమంటున్నాడు, అది రాజసం చలం అధ్రువం. చలం అనంటే అది స్థిరంగా ఉండిపోయే కీర్తి, దానివల్ల వచ్చేటువంటి కీర్తి స్థిరంగా ఉండదు. అధ్రువం, అధ్రువం అనంటే తాత్కాలికమైనటువంటి కీర్తి దానివల్ల మనకి వస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి తపస్సు వేరే వాళ్ళకి మనం చూపించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మనం చేసేటువంటి తపస్సు ఏమిటి, హరే కృష్ణ భక్తులు చేసేటువంటి తపస్సు, హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే, ఇట్లా మనం జపం చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెండో కేటగిరీలో గనక ఆ హరే కృష్ణ మంత్రం జపం చేస్తే, మాల తీసుకుంటాం, మొత్తం 1000 మందికి చూసేటట్టుగా మనం జపమాల పట్టుకొని చేస్తూ ఉంటాం. ఎస్పెషల్గా నేను చాలాసార్లు పిల్లలకి చెప్తూ ఉంటాను, అంటే యంగ్స్టర్స్ కి చెప్తూ ఉంటాను. వాళ్ళకొచ్చే కామన్ కంప్లైంట్ ఏమిటి అంటే, మా ఇంట్లో అసలు నేను చాంటింగ్ చేస్తూ ఉంటే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, వాళ్ళు నన్ను తిడుతూ ఉన్నారు మా తల్లిదండ్రులు. నీకెవరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోమన్నారు, మాల పట్టుకున్నావు ఇంట్లో తల్లి తండ్రి చూస్తున్నట్టుగా మొత్తం కలి తిరుగుతూ హరే కృష్ణ పెద్ద పెద్ద నోరు పెట్టుకొని చెప్తున్నావు, నీకెవరు చెప్పమనలేదు కదా, అలా చెప్తున్నావు కాబట్టి వాళ్ళకి తిక్కరేగింది. వాళ్ళకి ఇదేదో పెద్ద భక్తుల్లాగా నా ముందు వచ్చి హరే కృష్ణ అంటున్నాడు కాబట్టి ఎప్పటి నుంచి మానేసే వెళ్ళకోని అంటాడు. ఆ చేసేది ఏదో గదిలో కూర్చొని తలుపులు మూసుకొని హరే కృష్ణ అని నెమ్మదిగా చెప్పుకొని కృష్ణుడి కోసం చేస్తే పోయేది కదా. అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి బోర్ అంటాం, కృష్ణ అని అంటాం, ప్రభు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటాం. మనకి తెలుసు సాధారణంగా కలియుగంలో పేరెంట్స్ ఎక్కువ జనరల్ గా దీన్ని ఎంకరేజ్ చేయరు, హరే కృష్ణ మంత్రం జపం చేయడం కానీ లేదా టెంపుల్ కి రావటం కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. రీసెంట్ గా ఒక డివోటీ నాతో మాట్లాడుతూ ఆయన తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాడు. ఏమిటి అంటే, ఆయనకి ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పెళ్లిడు వచ్చింది, అయితే ఈడు జోడు ఉండేటువంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే ఎవరో ఒక సంబంధం వచ్చింది. అయితే వాళ్ళు ఈ అబ్బాయి గురించి ఎక్కువగా వాకప్ చేశారు, ఈ అబ్బాయి ఎలాంటి వాడు, మంచివాడా కాదా అని. చివరికి వాళ్ళకి తెలిసింది ఏమిటంటే, వాళ్ళ తండ్రి గారు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు భక్తులు అని, ఈ అబ్బాయి కూడా కొద్దో గొప్ప భక్తి అబ్బింది అని తెలిసింది. వెంటనే వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకున్నారంట సంబంధం. నిజం, నేను ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. ఆయన ఏమనుకున్నాడు, నా కూతురికి ఇలాంటి వాడు ఏం సుఖాన్ని ఇస్తాడు, వీడు తాగడు తినడు ఇలాంటి వాడు నా కూతురికి ఏం సుఖాన్ని ఇస్తాడు కాబట్టి క్యాన్సిల్ సంబంధం అన్నారంట. అంటే మనకు ఇంతకుముందు చూడండి, 50 సంవత్సరాల క్రితం లేదా 60 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం వాళ్ళు చూసేటువంటిది ఏమిటి, ఇప్పుడు చూసేటువంటిది ఏంటి తేడా. ఇప్పుడు ఏమిటినంటే, ఎవరైనా భక్తి చేస్తూ ఉంటే వాడు పనికిమాలిన వాడు అని మనసులో పెట్టుకుంటారు అందరూ. అదే బార్లకు వెళ్ళినా పబ్బులకు వెళ్ళినా లేకపోతే ఎలాంటి రకాలైనటువంటి అనైతికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా అలాంటి వాళ్ళు చాలా గొప్పవారు, అలాంటి ఉద్దేశం ఇప్పుడు ప్రజల్లో వస్తూ ఉందన్నమాట. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తూ మనం మన యొక్క భక్తి కార్యక్రమాలు మనం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, మనం భక్తి చేస్తే మనల్ని మెప్పించేటట్టుగా మాట్లాడరు, వీడేదో చూపించుకుంటున్నాడులే భక్తి చేస్తున్నట్టు, పెద్ద భక్తుడు వచ్చాడు అని అంట. అదే ఇంతకు ముందు అరే హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాడే మంచివాడే అని ఎంకరేజ్మెంట్ వచ్చేది. ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ ఏమీ మనకి లేదు. ఆ ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు. ఒకవేళ మనం అలా చేస్తే అది ఏ కేటగిరీ కింద వస్తుంది, ఇతరుల నుండి గౌరవము సన్మానము పూజను పొందుట కొరకు గర్వముతో చేయబడు తపస్సు రజోగుణం అనబడును. ఆ తపస్సు బదులు మనం ఏం రాసుకోవచ్చు, హరే కృష్ణ మంత్రం జపం చేయడం. లేదా 10 మందికి చెప్పేసుకుంటాం, నేను ఏకాదశి నాడు మొత్తం ఫాస్టింగ్ ఉంటాను తెలుసా. నువ్వు ఉంటే ఏమిటి, ఉండకపోతే ఏమిటి, ఎవరికి కావాలి అదంతా. అది చెప్పుకోవడం వల్ల నీకేమన్నా లాభమా, లేదు. కాబట్టి ఇది మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి, చాలా లోతుగా ఆలోచించి గంభీరంగా మనం ఆలోచిస్తూ ఈ యొక్క భక్తి మార్గాన్ని మనం అవలంబించాలి. వేరే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా వాళ్ళేమో గొప్ప భక్తులు అయిపోరు. మనం చేసే ప్రతి పని కూడా ఎవరికోసం చేయాలంటే అట్రాక్షన్ కోసం చేయకూడదు. మనం చేసే ప్రతి పని కూడా భగవంతుణ్ణి ఆనందింప చేయడం కోసం. భగవంతుడు మనకి ఈ రకమైనటువంటి పద్ధతుల్ని పాల్గొమన్నాడు కాబట్టి, పద్ధతుల్ని చేయమన్నాడు కాబట్టి మనం చేస్తాం. అంతేగాని ఎవరినో అట్రాక్ట్ చేయడానికో, ఫలాని వాళ్ళని అట్రాక్ట్ చేయడానికో. ఆటోమేటిక్ గా భగవంతుని కనుక మనం ఆనందింప చేసినట్లయితే ఆటోమేటిక్ గా రావాల్సిన వాళ్ళు వస్తారు, చేయాల్సిన వాళ్ళు చేస్తారు. మనమేం ప్రత్యేకంగా పెద్ద పెద్ద బోర్డులు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇప్పుడు కలియుగం అంతా ఏమైపోయిందనంటే అంత అడ్వర్టైజ్మెంట్ యుగం అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్ ప్రతిదానికి కావాల్సి వస్తుంది. ఇంతకు ముందు అయితే కేవలం దేనికైతే అడ్వర్టైజ్మెంట్ అవసరం దేనికి ఉండేది అనంటే, ఏదైతే అవసరం లేనిదో దానికి అడ్వర్టైజ్మెంట్ ఉండేది. సాధారణంగా మనం అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. సూర్యుడి గురించి ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారా? లేదే. సూర్యుడు మనకి ఎన్నో రకాలైనటువంటి ఇస్తున్నాడు కదా రోజు. ఆయనేమో మనకి వేడిమినిస్తూ ఉన్నాడు. ఆయన ఉండటం వల్ల మనం పగలంతా కూడా చక్కగా మనం అన్ని చూడగలుగుతున్నాం, వెలుతురు ఉంది. ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? సూర్యుడు ఇస్తున్నారు. రోజు సూర్యుడిని చూడండి అనే అడ్వర్టైజ్మెంట్ వస్తుందా? మనకి రావటం లేదు. రోజు నీరు త్రాగండి అనే అడ్వర్టైజ్మెంట్ వస్తుందా? లేదు. ఎందుకు? రోజు బిస్లరీ బాటిల్ నీరు తాగండి అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కానీ నీరు తాగండి అనే అడ్వర్టైజ్మెంట్ లేదు. ఎందుకనంటే నేచురల్ గా మనం ఏవైతే మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏదైతే అనవసరమో వాటికి అడ్వర్టైజ్మెంట్ కావాలి. అంటే అడ్వర్టైజ్మెంట్ జరిగేవన్నీ అన్నీ కూడాను అనవసరమైనటువంటి విషయాలని మనం గుర్తించాలి. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే, మనం ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒకసారి చూస్తాం, రెండు సార్లు చూస్తాం, 10 సార్లు చూస్తాం, 15వ సారి వచ్చేసరికి ఇదేదో మంచిదిలా ఉందే, కొంటే బాగున్నాయే అనిపిస్తుంది. వెళ్ళి కొనేస్తాం. కొనేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ప్రాబ్లం. 14 ఇంచుల టీవీ వచ్చిందని కొనేస్తాం, తర్వాత ఏమో 16 ఇంచుల టీవీ అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అందరూ ఓల్డ్ ఫ్యాషన్ అన్నారు, మన గుండె మండిపోతా ఉంది. కాబట్టి ఇది ఇచ్చేస్తాం, తక్కువ డబ్బులకి కొత్తది ఇంకోటి తీసుకొస్తాం. అంటే మనం ఈ చూపించుకోవాలనేటువంటి భావన ఉండటం వల్ల ఎంత తీవ్రమైనటువంటి మనం బాధకు గురి అవుతామో మనం ఆలోచించవచ్చు. ఈ చూపించుకోవాలనేటువంటి తపన చాలా తీవ్రమైనటువంటిది, అది చాలా బాధాకరమైనటువంటిది. కానీ మనం ఏమనుకుంటామంటే అది చాలా గొప్పది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అమ్మలక్కలు మాట్లాడుకునేటప్పుడు ఇదే మాటలు మా అబ్బాయి ఎక్కడున్నాడు తెలుసా? అక్కడున్నాడు. ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడో తెలుసా? వాళ్ళు వేరే ఏం మాట్లాడుకోరు. వాళ్ళు ఈరోజు ఈ సినిమాలో అది ఉంది, ఆ సినిమాలు ఇది ఉంది అంటే అనవసరమైనటువంటి విషయాలు మనం ఎక్కువ మాట్లాడుకుంటాం, అవసరమైనటువంటి విషయాలను మనం పక్కన పెట్టేస్తుంటాం. కారణం, మనం అందరికీ కూడా ప్రూవ్ చేయాలనుకుంటున్నాం ఏమని, నేను గొప్పవాడిని తెలుసా, లేదా నేను గొప్పదాన్ని తెలుసా, నువ్వు గుర్తించలేకపోతున్నావు, విను జాగ్రత్తగా నేను చెప్పి, నేను ఇన్నాళ్ళకైనా నీకు తెలిసొచ్చిందే నేను చాలా గొప్పవాడినని. ఇది అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏముంటుంది, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ల వల్ల డబ్బు ఇచ్చి లేకపోతే ఏదో అందరికీ కూడా చూపించుకోవడం చేసేటువంటిది, అది చలం అధ్రువం. చలం అని అంటే అది చంచలమైనటువంటిది, అది తాత్కాలమైనటువంటిది. అంటే మన ఎదురుగా వాళ్ళు మనం గొప్పవాళ్ళం అంటారు, మనం వెళ్ళిపోగానే మన వెనకాతల మనల్ని అనవసరంగా నిందిస్తూ ఉంటారన్నమాట. కానీ సత్వగుణ ప్రధానంతో చేసేటువంటి తపస్సు ఎవరు కూడాను అలాంటి వాళ్ళని నిందించరు. ఎందుకంటే అది భౌతికమైనటువంటి ఫల ఆపేక్షతో చేసేటువంటిది కాదు, కాబట్టి ఎవరు కూడా దాన్ని నిందించరు. ఈ రకంగా మనం తపస్సు ఎలా చేయాలి, మనకి ఇచ్చినటువంటి డ్యూటీస్ ను మనం ఎలా నెరవేర్చాలి అనేటువంటిది ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తూ ఉన్నాడు. అడ్వర్టైజ్మెంట్ వద్దు. అది ఈరోజు క్లాస్ సారాంశం ఏమిటి అంటే, అడ్వర్టైజ్మెంట్ వద్దు. ఎందుకంటే అది బలంగా మన యొక్క మనస్సులో ఉంది కాబట్టి. ఒకసారి నేను బెంగళూరులో ఉండేటప్పుడు ఒక డివోటీ, ఎప్పుడు కూడా ఆయన మెడలో మాల ఉంటుంది, మాల కాదు ఇది బ్యాగ్ ఉంటుంది, చాంటింగ్ బ్యాగ్ ఉంటుంది. ఎందుకనంటే ప్రసాదం ఎలా చేయాలి అని అంటే చాంటింగ్ బ్యాగ్ యూనిఫామ్ అన్నమాట. అలా మూడు నెలలు ఆయనేమో ప్రసాదం తినడానికి ఆ బ్యాగ్ వేసుకున్నాడు. చివరి ఎవరో ప్రశ్నించారు, ఒకసారి నీ బ్యాగ్ చాంటింగ్ బ్యాగ్ ఇవ్వను అంటే లాంచ్ చేపెట్టేసరికి మాల్ లేదు, ఉత్తి బ్యాగే. ఆ బ్యాగ్ లో ఎప్పుడు కూడా ఇలా చేతులు పెట్టేసి ఇట్లా చూపించుకుంటా ఉంటాను అనమాట. అంటే నిజంగా భగవంతుడి యొక్క నామం చేయాలనేటువంటి భావం లేదు, కానీ ఏదో బాహ్యమైనటువంటిది ఏదో పొందడం కోసం మనం అలా వేసేసుకుంటాం. కాబట్టి నో నీడ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. మనం భక్తి చేస్తున్నట్టు ఎవరికి తెలిస్తే చాలు? కృష్ణుడికి తెలిస్తే చాలు. కృష్ణుడు మన భక్తి ద్వారా ఆయన ఆనందించినట్లయితే చాలు. అంతేగాని ఎంతో మంది వంద వందల మందికి మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఏమిటినంటే మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనుకోండి, బాధ్యత ఇచ్చారు. ఎలాంటి బాధ్యత? ఈ భక్తి గురించి ప్రచారం చేయాలి అనేటువంటి బాధ్యత ఎవరు మనకి ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ప్రచారం చేయొచ్చు. భక్తి చాలా బాగుంటుంది, మీరు కూడా చేయండి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి దయచేసి, అది కూడా చాలా వినమ్రంగా మనం అందరినీ కూడా వేడుకోవచ్చు. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ కంటే చాలా నిరాడంబరంగా హృదయంతో వేరే వాళ్ళని అర్థించడం చాలా ఉన్నతమైనటువంటిది. ఆ రకంగా మనం ఎంతో మందిని కృష్ణుడి దగ్గరికి తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇక్కడ శాస్త్రం మనకి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది, రజోగుణంగా ఈ తపస్సు చేయొద్దు, రజోగుణ ప్రధానంగా మనం తపస్సు చేయకూడదు. ఇంకా తమోగుణమైనటువంటి తపస్సు అని అంటే నెక్స్ట్ వీక్ మనం మాట్లాడచ్చు, అది మరీ దారుణమైన అది ఆది నుంచి అంతం వరకు అంతా కూడాను షో. తర్వాత తపస్సు చేసేవాడికి కూడాను బాధ, చూసేవాడికి బాధ, ఇద్దరికి కూడా బాధే. చేసేవాడికి బాధ, చూసేవాడికి బాధ. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కత్తి ఇలా పెట్టేసుకొని బుగ్గల్లో కత్తి పెట్టేసుకొని వస్తూ ఉంటారు డబ్బుల కోసం. చూడడానికి మనకు బాధ వేస్తుంది, అలా పెట్టుకోవడానికి వాడికి కూడా బాధ వేస్తుంది. మరికొంతమంది ఇలా హంటర్ తీసుకొని ఒక ఒక కొరడా తీసుకొని పటాపడా పటాపడా కొట్టేసుకుంటూ ఉంటారు. ఎవరి కోసం కొట్టుకుంటున్నాడో వాడికే తెలియదు. చూసేవాడికి బాధ, కొట్టుకునేవాడికి బాధ. ఇది తమోగుణంలో ఉండేటువంటి తపస్సు. ఇది అసలు శాస్త్రంలో చెప్పలేదు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే తపస్సు ఎలా ఉండాలి అని అంటే శాస్త్ర విధంగా ఉండాలి, శాస్త్రంలో చెప్పినట్టుగా ఉండాలి తపస్సు. శాస్త్రంలో తపస్సు దేనికోసం చేయమని చెప్పారనంటే ఉపవాసం అని అంటాం కదా మనం. ఉపవాసం అనంటే ఉప అనంటే దగ్గర, వాసం అనంటే నివాసం చేయడం. అంటే మనం చేసేటువంటి ఉపవాసం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లాలి, అది నిజమైనటువంటి ఉపవాసం. అంతేగాని ఏదో వేరే దేనికోసం కనుక ఉపవాసం చేస్తే దానివల్ల మనకి ఉపయోగం లేదు. ప్రాబ్లం ఏంటంటే మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసేవన్నీ కూడా ఇవే, ఫలాన్ని ఆపేక్షించి చేస్తున్నాం కానీ కృష్ణుడి కోసం అనేటువంటిది మనం ఏది కూడా చేయట్లేదు. భక్తులు, కొంతమంది భక్తులు అని చెప్పుకుంటూ ఉంటాం మనందరం, కానీ మనం కేవలం కృష్ణుడి కోసమే చేయాలనేటువంటిది మన మనసులో లేదు. కానీ శాస్త్రం ఏముంటుంది, ఆ స్థితికి రావాలి. ప్రస్తుతం నువ్వు రాలేకపోవచ్చు, కానీ ఆ స్థితి అనేటువంటిది ఉందని తెలుసుకోవాలి. ఆ స్థితి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే ఇక్కడే ఉండిపోవడానికి ఉపయోగం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు అని శాస్త్రం చెప్తుంది. ప్రభుపాదులు వారు వార్నింగ్ ఇస్తూ ఉంటారన్నమాట. ఏమిటి అంటే వైష్ణవులు అనేటువంటి వాళ్ళు అందరితో కలిసి జపం చేస్తూ ఉంటారు, కానీ ఏదో ఒక మూలకు వెళ్ళిపోయి పద్మాసం వేసేసుకుని హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటే ఎంతో మంది అక్కడి నుంచి చూస్తూ ఉంటారు, ఈయన చాలా గొప్ప భక్తుడు, గొప్ప భక్తుడు అని చెప్పేసి పాదాభివందనాలు చేసేస్తూ ఉంటారు, పూలమాలు వేసేస్తూ ఉంటారు. అలాంటి దానికోసం అలాంటి చాంటింగ్ ఉపయోగం లేదు అని ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారన్నమాట. కీ వైష్ణవ్, ఎలాంటి వైష్ణవ్ అయ్యా నువ్వు అంటే కేవలం చీప్ రెస్పెక్ట్ కోసం నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నావు, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపం చేయట్లేదు, చీప్ గా వేరే వాళ్ళ యొక్క అడరేషన్ కోసం నువ్వు అలాంటిది చేస్తున్నావు, కాబట్టి నువ్వు సరైనటువంటి వైష్ణవుడివి కాదు అని చెప్పేసి ప్రభుపాదులు వారు మనకి చెప్తున్నారు. దాన్ని ఏమంటారంటే టెక్నికల్ గా నిర్జన్ భజన్ అంటారు. నిర్జన్ భజన్, నిర్జన్ భజన్ అంటే జనాల మధ్య లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు, భజన చేస్తుంటాడు. కావలసే జనాల మధ్య ఉండడు, ఎందుకనంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఎవరి ద్వారా పంపిస్తాడు ఊర్లో, అక్కడ ఒక పెద్ద స్వామి కూర్చుని ఉన్నాడు భజన చేస్తున్నాడు, మొత్తం ఊరు ఊరు వస్తుంది అనమాట. ఆ ఊరు వాళ్ళు ఇంకా ఊరు వాళ్ళకి చెప్తారనమాట, మొత్తం ఆ ఊరు కూడా వస్తుంది అనమాట. ఇదంతా చేయాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు మనకి ఎంతో మంది ఈ టీవీల్లో వ్యాఖ్యానాలు ఇచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా చేసేది ఏంటి అని అంటే పెద్ద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. ఒకడంటాడు ఆ స్వామిని కనుక దర్శించుకున్నట్లయితే ముక్తి లభిస్తుంది అని అంటాడు. అప్పుడు వేరే వాడు వచ్చి చెప్తాడు, టెస్ట్ మనీ చెప్తాడనమాట, యాక్చువల్గా నేను ఎన్నో బాధల్లో ఉన్నాను కానీ ఆ స్వామిని దర్శించుకున్నాను అంతే, మొత్తం నా బాధలన్నీ కూడా పోయినాయి. ఇది విని మరో మూర్ఖుడు వాడు కూడా వస్తాడు, వాడు కూడా ఇలాగే చెప్తాడు. ఈ రకంగా ఒకటి నుంచి ఒకటికి మొత్తం అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా జరుగుతుందనమాట. ఇంతకీ ఆ స్వామినికి చేసింది ఏమిటి అంటే బూడిదు సృష్టించాడు, లేకపోతే ఇంకోటేదో సృష్టించాడు. ఇలా మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ పోతాం. చివరికి ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారారు అని అంటే 3 లక్షలు ఇస్తే ముక్తి వస్తుంది అనేటువంటి ప్రచారం మొదలుపెట్టారు. రాజమండ్రిలో ఒక ఆర్గనైజేషన్, 3 లక్షలు ఇస్తే ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఎలా ఉంటుందంట, పిచ్చి వాళ్ళకి బిహేవ్ చేస్తూ ఉంటాడంట, హిహిహి అని అంటూ ఉంటాడంట, కింద నేలల్లో పొరులుతూ ఉంటా ఉంటాడ, అది ముక్తి అంట వాళ్ళ ఉద్దేశం ప్రకారం. అంటే 3 లక్షలు ఇస్తే నువ్వు ఈ రకంగా తయారవ్వచ్చు. ఎంతో మంది మూర్ఖులు 3 లక్షలు ఇచ్చి మరీ దానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారు, ఇది కనుక పొందకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా మాయలో ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ రకంగా ఎన్నో రకాలుగా ప్రజల్లో మోసం జరుగుతుంది. ఎందుకనంటే అడ్వర్టైజ్మెంట్ వల్ల మోసం జరుగుతుందన్నమాట. ఒకడెవడో స్టార్ట్ చేస్తాడు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఈ కుమారీస్ వాళ్ళు వీళ్ళు అని అంటారు అనమాట. అక్కడ చూసావా, సూర్యుని చూసావా, అక్కడ గ్రహం ఉంది చూసావా, అక్కడ బ్రహ్మ కనిపిస్తున్నాడా లేదా ప్రజాపతి కనిపిస్తున్నాడా లేదా అని అంటే వీడే ఉంటాడు, కనిపిస్తున్నాడు అండి. వాడికి నిజంగా కనబడ్డు కానీ వీడేమంటాడు, వీడి దగ్గర ఫూల్ అయిపోతా అని చెప్పేసి కనిపిస్తాను అంటాడు. దీనికి చాలా సరదా అయినటువంటి స్టోరీ ఉంది. గణేషుడి విగ్రహానికి పూలమాలలు వేస్తున్నాడు పెద్ద గణేషుడు. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది, ఆ గణేష్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారు, పెద్ద గణేషుడి విగ్రహం అది. అయితే ఎంతో మందిని రాజకీయ నాయకులందరినీ కూడా పిలిచారు. అందులో పెద్ద రాజకీయ నాయకుడు ఫస్ట్ వెళ్లి పెద్ద పూలదండ వేస్తున్నాడంట. వాడు ఆ నిచ్చినెక్కి పూలదండ వేసిన తర్వాత అలా దిగుతూ ఉంటే గణేషుడి యొక్క బొజ్జ దగ్గర కన్నం కనబడిందంట చిన్నది. ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి అందులో చేయి పెట్టాడంట వాడు. కానీ పక్కనే ఒక తేలుందంట, తేల్ టక్మని కొట్టిందనమాట. ఇప్పుడు పూలమాలేస్తే అందరు కూడా జయ జయ ధ్వానాలు కొట్టారు, ఇప్పుడు నేను నవ్వకపోతే అందరు కూడా ఏమనుకుంటారని చెప్పేసి వాడు చేయి బయటకు తీసి బాగుంది అని అంటాడు. అప్పుడు రెండో వాడు కూడా వెళ్ళాడంట, వాడు కూడా పూలమాల వేసి వీడు ఆ బొడ్లో చేయి పెడితే బాగుంది అన్నాడు. అంటే అందులో ఏదో బాగుందనేటువంటి విషయం ఉండే ఉంటుంది, నేను కూడా చేపెడతాను, వాడు కూడా చేపెట్టాడంట. అయితే వాడికి కూడా తేలు కుట్టింది, వీడు కుట్టించుకొని బాగుంది అన్నాడు, నేను ఏడిస్తే వీళ్ళందరూ నేను ఫూల్ అయిపోతాను వీళ్ళందరి దగ్గర, వీడు కూడా మహాబాగుంది అని అంట వీడు. మూడో వాడు కూడా వెళ్ళాడంట, వాడు కూడా చేపెట్టాడు, వాడు కూడా కుట్టించుకున్నాడు, వాడు కూడా బాగుంది అన్నాడు. మొదటి నుంచి చివరి వాడు అందరికీ తెలుసు అది బాగలేదు, చాలా నొప్పి అని తెలుసు, కానీ చెప్పుకోవడం కోసం బాగుంది అని అన్నాడు. ఈ బాగుంది ప్రోగ్రామ్ మనందరం కూడా చేస్తున్నాం. మనం ఎలా ఉన్నారా? చాలా బాగున్నాను, బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో, చెప్పడానికి మాత్రం మనం బాగుంది అని చెప్పేసి మనందరం కూడా అంటున్నాం. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏముంటుంది, ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ పనికిరాదు, దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మనం సత్వగుణ ప్రధానమైనటువంటి తపస్సు చేయాలి, అది కూడా శాస్త్రాల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం చేయాలి, అది కూడా భక్తుల ద్వారా మనం దాన్ని గ్రహించి ఆ యొక్క తపస్సును మనం చేయాలని శాస్త్రం చెప్తుంది. దీని గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి.
హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఇందాక చెప్పారు అడ్వర్టైజ్ లో ఇచ్చుకొని చేసుకునేది భక్తి కాదు, కష్ట నష్టాలు వస్తాయి అని. అయితే ధ్రువ మహారాజు, భక్త ప్రహ్లాద్ మహారాజు వీళ్ళంతా కూడా భక్తి చేశారు, వాళ్ల ద్వారా ఋషులు తపస్సులు కూడా వాళ్ళని చూసి ఆచరించి వాళ్ళు కూడా భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు. వాళ్ళది కూడా అడ్వర్టైజ్మెంట్ గా మనం భావించాలా?
వాళ్ళేం అడ్వర్టైజ్ చేసుకోలేదే,
వాళ్ళకు కూడా ఎన్నో కష్ట నష్టాలు వచ్చాయి కదా ప్రభుజీ. ఇప్పుడు అలాంటి కష్ట నష్టాలను చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు సిద్ధంగా లేరు?
ప్రశ్న అర్థమైంది నాకు. వాళ్ళ కష్ట నష్టాలు ఎందుకు వచ్చాయంటే వాళ్ళు నిజమైనటువంటి భక్తులు కాబట్టి. వాళ్ళ భక్తి ఎంత గొప్పదో భగవంతుడు అందరికీ కూడా తెలియజెప్పడం కోసం వాళ్ళకి అలాంటి పరిస్థితులు పెట్టడం జరిగింది. ప్రహ్లాదుడు మామూలు భక్తుడేం కాదు ఆయన, ఆయన ఎంత గొప్ప భక్తుడు అని అంటే ఆయన ఎలాంటి బాధలకి లోను చేసినప్పటికీ కూడాను ఆయన ఆ బాధల గురించి ఆలోచించలేదు. ఆయన ఎప్పుడు కూడా నిత్యం విష్ణు స్మరణ చేస్తున్నాడు. అంటే కృష్ణుడు దాని ద్వారా మనందరికీ కూడా ఏం తెలియజెప్పాలనుకుంటున్నాడంటే, ఈ విష్ణు స్మరణ గనక చేసినట్లయితే అది ఎలాంటి బాధల నుంచినైనా కూడా తప్పిస్తుంది మనల్ని అని ఆ ఫ్యాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనకి అలాంటి గొప్ప భక్తుడి యొక్క లీలలు మనం వింటూ ఉంటాం. మనం కోరి తెచ్చుకునేటువంటి బాధలు మనవి, భగవంతుడు ఇచ్చేటువంటి బాధలు కావు మనవి, కోరి తెచ్చుకునేటువంటి బాధలు. ఆ ఎందుకు కోరి తెచ్చుకునేటువంటి బాధలు అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ వల్ల. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారు, భార్యలు భర్తలు కనుక నచ్చకపోయినట్లయితే, భార్యలు ఇందాక చెప్పాను కదా మీకు, ఇలా మాల పట్టుకొని ఊరికనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇరిటేటింగ్ గా ఉంటుంది. వాళ్ళకి కొంతమంది భర్తలకు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. చేయాల్సిన పని బోల్డ్ అంత ఉంది, వంటింట్లో నువ్వే ఊరికి హరికృష్ణ హరికృష్ణ తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ కోపం వస్తుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా మనం ఏవైతే పనులు చేయాలో ఆ పనులన్నీ కూడా చేసి మనకుండే ఫ్రీ టైంలో చక్కగా హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు, వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ కలగకుండా. కానీ మనలో కొన్నిసార్లు ఎలాంటి టెండెన్సీస్ ఉంటాయనంటే చూపించుకోవాలి అనేటువంటి టెండెన్సీ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనకి వాళ్ళకి కంపారిజనే లేదు. వాళ్ళు మామూలు భక్తులు. వాళ్ళు ప్రహ్లాదుడు మామూలు భక్తుడా? ఆయనేమో గర్భంలో ఉండేటప్పుడే మొత్తం అంతా కూడా నేర్చేసుకున్నాడు కృష్ణుడి గురించి. మనం గర్భం నుంచి బయటకు వచ్చాం, ఎన్నో సంవత్సరాలు గడిపేస్తున్నాం, తర్వాత రోజు వింటున్నాం, అయినప్పటికీ బుద్ధి రావట్లేదు మనకి. కాబట్టి మనకి వాళ్ళకి అసలు కంపారిజన్ లేదు. వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు వేరు, మనకు ఉండేటువంటి కష్టాలు వేరు. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ కష్టాలని మనం ఎలా తీసుకొని భగవంతుని మనం భగవంతుడి మీద భారం వేసి ఆ కష్టాలను మనం ఎలా ఎదుర్కొంటాం అనేటువంటిది భక్తి. అంతేగాని మనం కష్టాలకి లొంగిపోయి భక్తి మానేయడం మంచి లక్షణం కాదు. అలాగని అందరికీ చూపించుకునే విధంగా చేయడం కూడా మంచి లక్షణం కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, అందుకే మనకి ఏంటంటే గైడెన్స్ కావాలి. మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి నేను ఫలానా ఫలానా పరిస్థితిలో ఉన్నాను, నేను సరిగ్గా భక్తి చేయాలంటే ఎలా చేయాలి అనేటువంటి గైడెన్స్ మనందరికీ కావాలి. గైడెన్స్ నాకు అక్కర్లేదు, నేను నా మట్టుకు నేను భక్తి చేస్తానంటే దానివల్ల బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి బాధ్యులు ఎవరు? మనమే అవుతాం, వేరే వాళ్ళు ఎవరు బాధ్యులు కారు. శాస్త్రం ఏముంటుంది? శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధిమిన ఐకాంతిక హరియర్ భక్తి ఉత్పాత యువ కల్పతే. చాలా క్లియర్ గా చెప్తుంది శాస్త్రం మనకేమిటి. పెద్దలు చెప్పినట్టుగా కాకుండా, అంటే గొప్ప గొప్ప ఆచార్యులు ఋషులు చెప్పినట్టుగా కాకుండా, పురాణాల్లో చెప్పినట్టుగా కాకుండా, పంచరాత్రాల్లో చెప్పినట్టుగా కాకుండా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం భక్తి చేసినట్లయితే, మనం అనుకునే విధంగా భక్తి చేసినట్లయితే ఏమవుతుందంట, ఉత్పాత ఇవ కల్పతే చాలా డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. లోకంలో చాలా డిస్టర్బెన్స్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. నేను ఎంతో మంది అలాంటి వాళ్ళని చూశాను. ఒకసారి వాడి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాం, అక్కడ రాముడు టెంపుల్ ఉందన్నమాట. రాముడు టెంపుల్లో మేమందరం కూడా కీర్తన చేస్తున్నాం. సడన్ గా ఒక భక్తుడు, ఆయన కూడా కీర్తన చేస్తున్నాడు, వెంటనే పడిపోయి రామా 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 అంటున్నాడు. చూసే ప్రతి ఒక్కడికి కూడా తెలుస్తుంది వాడు నాటకం ఆడుతున్నాడని. దానివల్ల ఏమవుతుందంటే భక్తి చీప్ అయిపోతుంది. కానీ భక్తి ఎవరు కూడా గ్లోరిఫై చేయరు దాన్ని అలాంటిదంట. కానీ అది ఎందుకు అర్థం చేస్తున్నాడు, నేను చాలా గొప్ప భక్తుణ్ణి అని చెప్పుకోవడం కోసం, అందరికి తెలియడం కోసం అతను అలా చేస్తున్నాడు. దానివల్ల అతనికి నష్టం, భక్తికి కూడా నష్టం, కృష్ణుడికి కూడాను మనం సరిగ్గా గౌరవం ఇచ్చినట్టు కాదనమాట. అంటే కృష్ణుడి భక్తులందరూ కూడా సెంటిమెంటలిస్టా అనుకునేట్టుగా ప్రవర్తించకూడదనమాట. కాబట్టి మనం చాలా గుంభనంగా వ్యవహరించాలి, చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. చాలా ఉన్నాయి, దానంతటికీ కూడా మనకి గైడెన్స్ చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మనకు తెలియదు ఎలా మనం చేయాలో మనకు తెలియదు, కాబట్టి మనకి గైడెన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను గైడెన్స్ తీసుకొని భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సరిగ్గా ఎలా మనం డీల్ చేయాలనేటువంటిది మనకి వేరే భక్తులు మనకి చెప్తారు.
ఇప్పుడు భక్తులు కదా మీరాబాయి, వాళ్ళు కూడా సమాజంతోనా ప్రజలతోనా కూడా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు భక్తి మార్గం వీడకుండా చేశారు కదా ప్రభుజీ, మళ్ళీ దానికి మీ జవాబు ఏమిటి?
నేను మొదటే చెప్పానమ్మా మీకు, మనకి వాళ్ళకి కంపారిజనే లేదు.
అంటే మనము పర్ఫెక్ట్ గా మనం భక్తి చేయట్లేదా మీ అభిప్రాయం? మనము భక్తి చెయ్యాలని చెయ్యట్లేదా? మనం కూడా షో పుట్ మాత్రం భక్తి చేస్తున్నామా? నిజంగా భక్తి చేస్తున్నాం
మనలో కనీసం 80% షోకే చేస్తున్నాం మనం భక్తి. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, నేను 100% భక్తి చేయాలని లేదు. నాలో 20% 30% 50% ఎంత ఉందో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా అది ఉంది.
అలాంటప్పుడు ఒక పరిపూర్ణమైన నిష్ణాతుడైన వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలన్నారు కదా, మనకు మనమే చెప్పుకుంటున్నాము 20% or 30% మాత్రమే చేయగలుగుతున్నామని. 100% భక్తి చేసే వాళ్ళు మనకి కలికాలంలో దొరుకుతారా? వాళ్ళని చూసి మనం ఫాలో అయ్యేది ఏదైనా ఉందా?
మనం కోరుకుంటే దొరుకుతారు, మనం కోరుకుంటే ఏదైనా దొరుకుతారు. మనం ముందు చాలా దృఢంగా కోరుకోవాలి మనసులో, కృష్ణ నాలో ఈ చీటింగ్ మెంటాలిటీ ఉంది, చూపించుకునే మెంటాలిటీ ఉంది, ఈ చూపించుకునే మెంటాలిటీ నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, అలాంటి చీటింగ్ మెంటాలిటీ లేని వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు కృష్ణ అని కనుక మనం కోరుకున్నట్లయితే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా దొరుకుతారు. కానీ మనం దాన్ని చాలా తీవ్రంగా కోరుకోవాలి మనసులో. అర్థమైందా మీకు? ఎనీ అదర్ క్వశ్చన్? ఇంకెవరికైనా వేరే ప్రశ్నలు ఉన్నాయా? భౌతికమైనటువంటి శరీరం కలిగినటువంటి ప్రతి ఒక్కటికి కూడా ఈ చీటింగ్ మెంటాలిటీ ఉంది అని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం ఏముంటుంది? భౌతిక శరీరం కలిగినటువంటి వాడికి నాలుగు రకాలైనటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. అపరిపూర్ణమైనటువంటివి నాలుగు ఉన్నాయంట. ఒకటి ఏమిటి? ఈ యొక్క మన యొక్క ఇంద్రియాలు పర్ఫెక్ట్ కావు, అసంపూర్ణమైనటువంటి, పరిపూర్ణంగా మన ఇంద్రియాలు పనిచేయవు. ఇక్కడి నుంచి నేను ఆ గోడను చూడగలుగుతున్నా, గోడ వెనక ఏముందో నేను చూడలేకపోతున్నా, ఎందుకంటే ఈ పరిపూర్ణమైనటువంటి కావు ఇంద్రియాలు. రెండవది, మనం ఎప్పుడు కూడా భ్రమలో ఉంటామంటా, అంటే అసత్యాన్ని సత్యంగా అనుకుంటాం, సత్యాన్ని అసత్యంగా అనుకునేటువంటి భావన ఉంది. రెండవది. మూడవది ఏమిటి అని అంటే వేరే వాళ్ళని మనం మిస్లీడ్ చేసేటువంటి గుణం మనలో ఉంది, అంటే వేరే వాళ్ళని తప్పుదోవ పట్టించే గుణం మనలో ఉంది. నాలుగవది ఎవరికైనా తెలుసా? ఇక్కడ నేను మర్చిపోయాను. ఎనీబడి ఎల్స్ హాస్ సంబడి హు నోస్? టు కమిట్ మిస్టేక్స్, అంటే తప్పు చేయటం అనేటువంటిది మనందరికీ కూడా సహజం. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, టు ఎర్ ఈజ్ హ్యూమన్ అంటే తప్పు చేయడం మనం సాధారణం. ఎందుకనంటే ఈ శరీరం, ఈ భౌతికమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ నాలుగును ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి, ఈ బ్యాగేజ్ ఉంటుంది. కాబట్టి మనమటుగా మనం ఇన్ని ఇంపర్ఫెక్షన్స్ తో మనం భగవంతుని తెలుసుకోలేం. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి? ఈ నాలుగు లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి, అంటే ప్రభుపాదు లాంటి వాళ్ళ దగ్గర నుంచి. ఆయన ప్రభుపాదుల వారి యొక్క సూచనల్ని తూచ తప్పకుండా పాటించేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ యొక్క భక్తి మార్గాన్ని మనం అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. దానికి మనకేం కావాలి? వినయం కావాలి. ఆర్గ్యుమెంట్ చేసేటువంటి నేచర్ ఉపయోగం లేదు. తర్కో అప్రతిష్టా శృతయో విభిన్న నాశార్ విశిర్యస్య మతం నభిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయ మహాజనోయన గతస్థ పంథ. అంటే మనం నడవాల్సింది మహాజనుల మార్గంలో నడాలి, కాని వాగ్వివాదాలు కనుక దిగినట్లయితే మనకేమి కూడా రాదు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది? తర్కో అప్రతిష్ట, తర్కం చేయకు, దీనివల్ల ఏమొస్తుంది? అప్రతిష్ట వస్తుంది. పోయి విందాం అనుకుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాడే, శృతయో విభిన్న. కాబట్టి మనం ఏం చేయాలి? గొప్ప గొప్ప ఆచార్యులు మనకున్నారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీ చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ కూడా మనకు ఒక మార్గాన్ని చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. కాబట్టి మనం ఈ మార్గంలో మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మనం ఈ చీటింగ్ టెండెన్సీ నుంచి, మిస్టేక్స్ చేసే టెండెన్సీ నుంచి, ఈ యొక్క భ్రమలో ఉండేటువంటి వాటన్నిటి నుంచి మనం బయటపడగలుగుతాం. హెల్ప్ లేకుండా ఎవరు కూడాను తమ్మటికి తాము ఎవరు కూడా దీని నుంచి బయటపడలేరు. అది సారాంశం. దానికి మనకి వినయం కావాలి. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశాంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం వినయంగా అడగకుండా మన ఇష్టం వచ్చినట్టుగా అడిగాం అనుకోండి, ఆ రేపటి నుంచి నాకు భగవద్గీత చెప్పాలి సరేనా? ఎవరు చెప్తారు సార్ మనకు భగవద్గీత? అయ్యా నేను అంధకారంలో పుట్టాను, నాకు ఏది మంచి ఏది చెడో నాకు తెలియదు, ఏదేదో ఉత్తుత్తి మాటలు కాకుండా హృదయం నుంచి రావాలి మాటలు మనకి. నేను నిజంగా భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని మనం గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. దానికి ఏం కావాలి? అహం కాదు. దానికి కావాల్సింది ఏమిటి? వినయం కావాలి. వినయం లేకుండా ఎవరి దగ్గర మనం వెళ్ళి అడగలేము. అలా మనం గొప్పవాళ్ళం అనుకుంటుంటే మనం వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు అనుకుంటాం? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? ఎందుకంటే మనం మనలో మనమే అనుకుంటున్నాం, నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాం. మనకు వేరే వాళ్ళ అవసరం ఏమిటి? ముందు మన గురించి మనకు తెలియాలి, మనకుండే ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియాలి. నాకన్నీ బాగానే ఉన్నాయి కదా, నేను ఫలానా వాళ్ళ భక్తి చేస్తున్నాను అని చెప్పేసి మనం అనుకుంటే, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కళ్ళు తెరిపించండి అని మనం ఎందుకు అడుగుతాం? అడగం. కాబట్టి ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మనలో ఉండేటువంటి లోపాలు మనం తెలుసుకోవాలి.
సరైన భక్తులు ఒకరి చూసి వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు నన్ను విమర్శించాలి, వాళ్ళు నన్ను గొప్పగా పొగడాలి. అటువంటి భక్తి చేయడం వాళ్ళకు వేస్తే చూసే వాళ్ళకు కూడా అది పొగడతారు కాదు, వాళ్ళకు భక్తి రాదు. వాళ్ళని చూసి ఇంకోళ్ళకు కూడా భక్తి రాదు, అది అది వేస్టే. అది వాళ్ళు భక్తి చేసి వాళ్ళ సమయం అంతా వేస్టే అని నేను అనుకుంటున్నాను. అటువంటి భక్తి కూడా అవసరం లేదు కదా.
కృష్ణుడు కూడా అది అనుకుంటున్నాడు కదా, అందుకే మనందరం అలా అనుకుంటున్నాం. ఇప్పుడు కృష్ణుడు అదే అనుకుంటున్నాడు కదా. మీ ప్రశ్న ఏంటి చెప్పండి.
ప్రశ్న ఏంటంటే, ఇందాక చెప్తుంది కదా, అటువంటి భక్తి చేసి మన లాభం ఏమి? ఇక ఇంత దూరం వచ్చే లాభం, ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు.
దాని బదులు భక్తి చేయకుండా ఉండడం మరియు దారుణం కదా.
చేసుకో, ఇంట్లో చేసుకో, కానీ నలుగురు పొగడాలే.
కనీసం బిగినింగ్ లో మనకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి కొన్నిసార్లు మనం చూపించేసుకుంటాం, హరే కృష్ణ అని చూపించేసుకుంటాం కొన్నిసార్లు. సరే, కానీ అలాగే కంటిన్యూ చేయకు అని చెప్పేసి శాస్త్రం ఉంటుంది. మొదలు పెట్టేటప్పుడు మనందరం కూడా శుద్ధ భక్తులం కాదు కదా. మొదలు పెట్టేటప్పుడు అందరూ కూడా కొద్దిగా ఈ హరే కృష్ణ మంత్రం జపం చేస్తే అందరూ కూడా మెచ్చుకుంటారు, కనీసం దానికోసమైనా చేద్దామని చెప్పేసి కొంతమంది మొదలు పెడతారు. సరే, బాగానే ఉంది, మొదలు పెట్టు, కానీ దాన్నే కంటిన్యూ చేయకు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఫస్ట్ పుట్టగానే అందరూ కూడా నడిచారు కదా పిల్లలు. ముందు ఇలా పాక్కుంటూ బొంగుకుంటూ నిలబడి తర్వాత వాడు నడుస్తాడు. అలాగే మనం కూడాను కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అది ఉత్తమమైనటువంటి స్థితి కాదు అని మనకు చెప్తుంది. దాన్ని మనం విని ఆ స్థితి నుంచి కాస్త పైకి వెళ్ళడం నేర్చుకోవాలి. అంతేగాని అది తప్పు, మరి ఇది అది అని ఎవరేం తిట్టట్లేదు మనల్ని. సరే, అది ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. అంటే అది మనం ఆ రకంగా ప్రారంభం చేయడం వల్ల తప్పేమి లేదు, కానీ అది కంటిన్యూ మాత్రం చేయకూడదని శాస్త్రం చెప్తుంది.
ఎక్కడైతే భగవద్గీత జరుగుతుందో అక్కడ దేవతలు, ఋషులు, నాగులు, బ్రహ్మ, నారదమాముని.
క్లాస్కి సంబంధించిన ప్రశ్నలు వేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వండి.
క్లాస్ కు సంబంధించి
అనిపించట్లేదు.
ఇన్నాక మేడం దానికి చెప్పండి. అయితే అక్కడ ఎక్కడైతే భగవద్గీత చెప్తుందో అక్కడ సర్వ దేవతలు వినయంగా సూక్ష్మ రూపంగా వింటారంట. అది ఎంతవరకు నిజమవుతుంది? సర్వే దేవుశ్చ ఋష్యో యోగిన పన్నగశ్చో గోపాల గోపికా వాగపి నానుద్వ పార్షదే సాయుతే శీఘ్రం ఇతర గీత ప్రవర్తతే ఇతర గీత
విచారండి.
దేవతలు వచ్చి వింటారంట ఈ భగవద్గీతను. ఇంతవరకు సమాచారం.
ప్రశ్న అర్థమైంది. ప్రశ్న పూర్తిగా విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, దీనికి సంబంధం లేదనిపించింది. వేరే వాళ్ళకి
భౌతిక శరీరం ఉన్నవాళ్ళు 100% ఏది కూడా సరైంది చెప్పరని అన్నారు. వారి మాట నమ్మాలా లేకపోతే మరి శాస్త్రాన్ని ఆదా ఉన్నతంగా తీసుకోవాలా?
ఏమండి మళ్ళీ చెప్పండి.
భౌతిక శరీరం ఉన్నవాళ్ళు 4 దోషాలే ఉన్నాయి.
4 దోషాలున్నాయి. అవును.
వారు చెప్పేది 100% కరెక్ట్ కాదని అన్నారు.
అవును.
మరి దాన్ని తీసుకోవాలా లేకపోతే ఈ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలా?
శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలి. కానీ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకున్నా కూడా మనం వేరే వాళ్ళు చెప్తే కదా మనకు శాస్త్రం తెలిసేది. మన మట్టుకు మనం చేస్తూ మనం తెలుసుకోలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను భగవద్గీత పట్టేసుకున్నంత మాత్రం నాకు భగవద్గీత తెలియదు కదా. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని అంటే, ఈ 4 దోషాల నుంచి విముక్తులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం శాస్త్రాన్ని విని నేర్చుకోవాలి అని శాస్త్రం మనకి చెప్తుంది. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేటువంటిది కూడా శాస్త్రం మనకి చెప్తుంది అనమాట.
వారు భౌతిక శరీరం ఉంది కదా వారికి, భౌతిక శరీరంతో చెప్తున్నారు కదా.
భౌతిక శరీరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కృష్ణ భక్తిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఆ శరీరం భౌతికం కాదంట, ఆ శరీరం ఆధ్యాత్మికం అయిపోతుందంట. జీవన్ ముక్తస్య ఉచ్యతే. జీవన్ ముక్తస్య అంటే జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ముక్తుడితో సమానం అనమాట. అంటే ఎలాంటి వారు అంటే ప్రభుపాదులు లాంటి గొప్ప భక్తులు. ఆయన 70 సంవత్సరాలప్పుడు ఆయన వెళ్లారు, ఆయన ఎంతో ప్రచారం చేశారు. ఆయన మరి ఆయన చెప్పినటువంటి మాట వేదం. అది ఎంతో మంది మనసుల్ని మార్చింది, ఎంతో మంది యొక్క హృదయాల్ని మార్చేసింది. అది కేవలం 4 దోషాలు ఉండేటువంటి వాళ్ళు చెప్తే మారిపోయేటువంటిది కాదు. మనలో మార్పు ఎప్పుడు వస్తుందంటే ఆ నాలుగు దోషాలు లేనటువంటి వాళ్ళ ద్వారా మనం విన్నట్లయితే, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు గనక మనం పాటించినట్లయితే అప్పుడు మనలో మార్పు అనేటువంటిది వస్తుంది. కాబట్టి శాస్త్రం ఏముంటుంది అనంటే, మరి అలాంటి వాడి దగ్గర నుంచి వినాలి అంటే నాకు ఉండే డౌట్ ఏమిటి అంటే, వీడికి కూడా భౌతిక శరీరం ఉంది కదా, నేను ఎలా ఇతని నుంచి వింటాను? కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఇహాయస్య హరేర్ దాస్యేర్ కర్మణా మనసాగిరా నిఖిల స్వాపి అవస్థాసు జీవన్ముక్తస్య వచ్చతే. అంటే ఈ భౌతిక శరీరం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వాడైతే తన మనస్సుతో వాక్కుతో భగవంతుడైనటువంటి హరిని కొలుస్తాడో, ఎల్లవేళ నిఖిల స్వాపి అవస్థాసు ఎల్లవేళలు ఎవడైతే కొలుస్తాడో అలాంటి వాడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకు? వాడు భౌతిక శరీరం ఉన్నప్పటికీ కూడా ముక్తుడితో లెక్క, ముక్తి పొందిన వాడితో లెక్క అని శాస్త్రం మనకి చెప్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? ఓకే, 5 మినిట్స్ కీర్తన చేసిన తర్వాత ప్రసాదం అందరం తీసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 రే హరే హరే రామ